మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. రేడియో సాయి శ్రోతలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. గత 9 రోజులుగా దసరా నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు మరొక మారు స్వాగతం. మానవుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ విధంగా వివిధ శత్రువులను, అది కూడా మనలో అంతర్లీనంగా ఉన్న శత్రువులను ఎదుర్కొని మంచి గుణాలు అలవర్చుకుంటూ వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు, ప్రత్యేకంగా ఈ దసరా నవరాత్రులు ఈ సాధనకు ఏ విధంగా తోడ్పడుతుంది, మాత యొక్క అనుగ్రహం మనమీద ఏ విధంగా ప్రసరిస్తుంది, వివిధ దుర్గుణాల్ని ఏ విధంగా మనం అధిరోహించి ఏ విధంగా అధిగమించి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేసుకుని భగవంతుని వైపు పరుగులు తీస్తామో ఈ 9 రోజుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి ఈనాడు ఈ విజయదశమి పర్వదిన సందర్భంగా మీకు ఈ 9 రోజుల యొక్క కార్యక్రమం ఏ విధంగా సమాప్తమవుతుందో, ఈ గుణాలు అన్నీ కలిసి మన మనసులో ఏ విధంగా నాటుకొని పోయి తల్లి దీవెన వల్ల అవి సద్గుణాలను పెంపొందింపచేసి మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్ది భగవంతుని వైపు నడిపిస్తుందో చూద్దాం.
దసరాలని నవరాత్రులు అని కూడా అంటారు. నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం. రాత్రి అనేది చీకటితో నిండి ఉంటుంది. చీకటి అజ్ఞానానికి చిహ్నం. మానవత్వంలో ప్రవేశించిన తొమ్మిది విధాలైన చీకట్లను పారద్రోలి జ్ఞానప్రకాశాన్ని అనుభవించే నిమిత్తమై చేసే ఆరాధనోత్సవమే దసరా నవరాత్రులు.
మరి ఈ నవ అనే పదానికి ఇంకొక అర్థమేమిటో స్వామి ఈ విధంగా చెప్పారు. నవరాత్రి అనగా నూతన, నూతన రాత్రులు అనగా పశుత్వంతో కూడిన మానవుడు సక్రమంగా భావనాయుక్తంగా నవాహ్నిక వ్రతాన్ని ఆచరించి తాను ఒక నూతన మనీషత్వమును పొందుతాడు. నవాహ్నిక వ్రతమనగా మనలో చేరిన తొమ్మిది విధాలైన అజ్ఞాన లక్షణాలను సాధన ద్వారా దూరం చేసుకోవటం. మానవుడు తనలో చేరిన మహీషత్వము అనగా అసురీ సంపదను పారద్రోలి మనీషత్వమును పొందుట అని అర్థం. మరి ఈ దసరా పండుగ యొక్క అంతరార్థమేమిటి? స్వామి దీనికి అర్థం ఏం చెప్పారు? ద అనగా దుర్గ, శ అనగా శారద, రా అనగా రమ. ఈ ముగ్గురి ఆరాధనే దసరా పండుగ.
ఈ నవరాత్రులను దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. దేవి అంటే త్రిపుర సుందరి, ఆదిపరాశక్తి స్వరూపిణి. ఈ దేవి యొక్క అంశములే దుర్గా, లక్ష్మి, సరస్వతులు. వారిని పూజించే నవరాత్రులను దేవీ నవరాత్రులు అని పిలుస్తారు.
మరి ఈ నవరాత్రులలో మన దుష్ట ప్రవృత్తులని దూరం గావించుకుని దుర్గా, లక్ష్మి, సరస్వతి మాతలను ప్రార్థిస్తూ మనలో ఉన్న రాజసిక, తామసిక సత్వగుణాలను ఏ విధంగా అధిగమించి భగవంతుణ్ణి చేరుకోగలము అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక చిన్న ఉదాహరణ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక ఫ్యాన్ ఉన్నాదనుకోండి, దానికి మూడు బ్లేడ్లుంటాయి. ఒకటి సత్వగుణం, ఒకటి రజోగుణం, మూడవది తమోగుణం. కొంతమంది అనుకుంటారు రజస్తమోగుణాల్ని మాత్రమే పారద్రోలితే సరిపోతుంది, సత్వగుణం ఉంటే మంచిది కదా అని. లేదు, మనం ఫ్యాను ఫుల్ స్పీడ్లో తిరగాలంటే స్విచ్ని ఆన్ చేసినప్పుడు ఆ మూడు రెక్కలు కలిపి తిరుగుతాయి. కొంతసేపటికి ఫ్యాన్ ఐదో స్పీడ్లో పెట్టినప్పుడు మనకి ఆ మూడు రెక్కలు కనిపించకుండా తిరుగుతూనే ఉంటాయి. అనగా దాని అర్థం, దాని సామ్యం ఏంటంటే మనలో ఉన్న రజస్తమ సత్వగుణాలు మూడింటినీ దూరం చేసుకుని గుణాతీతలు అయినప్పుడే మనకి ఈ దసరా పండుగ యొక్క అంతరార్థం గ్రహించినట్లవుతుంది.
తొమ్మిది రకాలైన అజ్ఞాన లక్షణాలను సాధన ద్వారా దూరం చేసుకోవడం దసరా యొక్క అంతరార్థం అని తెలుసుకున్నాం. అసలు ఈ తొమ్మిది రకాలైన అజ్ఞాన ప్రవృత్తులు మనలో ఏ విధంగా చేరతాయో చూద్దాం. ప్రకృతి సత్వరజస్తమోగుణాలతో కూడి ఉన్నది. ఈ తొమ్మిది లక్షణాలు రజస్తమోగుణాల వల్లనే ఏర్పడతాయి. మరి పంచభూతాత్మకమైన ఈ శరీరం ఉన్న మనం కూడా సత్వరజస్తమోగుణాలను కలిగి ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. కావున వాటిని దూరం చేసుకోవాలంటే సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలైన సరస్వతి, లక్ష్మి, దుర్గలను ఆరాధించి వారి అనుగ్రహాన్ని పొందాలి. అసలు ఈ దుర్గా, లక్ష్మి, సరస్వతులు ఎవరు? సత్వ, తమో, రాజస గుణాలతో కూడిన ప్రకృతిలోని శక్తులే వీరు. కనుక ఈ ముగ్గురమ్మలను మొదటగా పూజిస్తారు. ప్రకృతి ఆరాధన మొదట, తరువాతే పరమాత్ముని ఆరాధన అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటాం? మొదటి మూడు రోజులు ఆరాధిస్తున్న దేవత ఎవరు? మొదటి మూడు రోజులు ఆరాధించే దేవత యొక్క స్వరూపం ఏమిటి చూద్దాము. ఈమె మహాకాళి. ఈమెను దుర్గా స్వరూపం అంటారు. మహాకాళి అంటే కాలస్వరూపిణి, నల్లని స్వరూపం కలది. కంఠంలో మానవ పుర్రెల హారం ధరిస్తుంది. ఎర్రని కన్నులు, విరబోసిన కేశాలతో నిత్య చైతన్యశక్తిగా విలసిల్లే తల్లి దుర్గాదేవి. ఈ దుర్గను మొదటి 3 రోజులు మనం ఆరాధిస్తాం. దసరా నవరాత్రులలో తరువాత 3 రోజులు మహాలక్ష్మిని, అష్టలక్ష్మీ స్వరూపిణిగా ఆరాధిస్తున్నాము. ఇక చివరి 3 రోజులు మహాసరస్వతిని ఆరాధిస్తాం. పవిత్ర గ్రంథాలను, సంగీత వాద్యాలను పూజాస్థలంలో ఉంచి పూజిస్తాము.
మనం ఈ 9 రోజులు మన సాధన ఏ విధంగా చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి అసూయ లక్షణాలను ఎలా దూరం చేసుకోవాలి అనే ప్రయత్నం చేశాం కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చేసే ప్రతి పనికి మన పురాణాల్లో, వేదాలలో సామ్యాలు, అంతరార్థాలు దాగి ఉన్నాయి. ఆ పురాణ కథనాలు మనం తెలుసుకుంటే దాంట్లోని అంతరార్థం ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం మనకి దక్కుతుంది. మరి ఈ 9 రోజుల సాధనలోని అంతరార్థమేమిటి చూద్దాం. మానవునిలో 9 రకాలైన దుష్ట ప్రవృత్తులు ప్రవేశించినప్పుడు, మానవుడు మనిషిగా కాక పశువుగా ప్రవర్తించినప్పుడు, మానవుని హృదయంలో నిరంతరం నిరవధికంగా మంచి చెడుల మధ్య పోరాటం సాగుతున్నప్పుడు, తామసిక రాజసిక ప్రవృత్తులు విలయతాండవం చేస్తున్నప్పుడు, అతనిలోని ఆత్మచైతన్యం విజృంభించి దుష్ట ప్రవృత్తులను అణిచివేస్తుంది. ఆ 9 మంది అసురులు 9 విధాలైన దుష్ట ప్రవృత్తులకు ప్రతీకలు. అనగా మానవునికి అతనిలోని ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులచే ఈ దుష్ట ప్రవృత్తులను అణిచివేయు శక్తిని అందిస్తుంది ఆత్మచైతన్యం. చూశారా? అందుకే మనం కొన్ని అంశాలను మనం తీసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇన్ ది హయ్యర్ సెల్ఫ్ అంటూ మొదలుపెట్టాం. భగవంతుని మీద, మన అంతరాత్మ మీద అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు పెంపొందించుకుంటే, అనగా ఆత్మవిశ్వాసం మనం పెంపొందించుకుంటే ఈ యజ్ఞం సఫలీకృతమవుతుంది.
9 రోజులు నవరాత్రులలో దుర్గాలక్ష్మీ సరస్వతులను 3 రోజులు పూజిస్తామని తెలుసుకున్నాం కదా. మరి ఈ పండుగ దినాలలో చివరి రోజు అంటే 10వ దినాన్ని ఏమని పిలుస్తారు, ఎవరిని పూజిస్తామో చూద్దాం. మహిషాసురుని సంహరించి విజయాన్ని సాధించింది చాముండేశ్వరి. కావున ఈ దినాన్ని విజయదశమి అని అంటారు. విజయదశమి భారతీయులకు మహాపర్వదినం. అనేక శుభకార్యాలను ఆరంభించే గొప్ప రోజు. బాలబాలికలకు అక్షరాభ్యాసం ఈ పవిత్ర దినంలో చేస్తారు. ఒక రకంగా చూస్తే విజయదశమి రోజు ముహూర్తమే చూడక్కర్లేదు అని అంటారు. ఎటువంటి మంచి పనినైనా, ఎటువంటి కార్యక్రమాన్నైనా ప్రారంభించడానికి విజయదశమి కంటే గొప్ప ముహూర్తం లేదు అని కూడా చెప్తారు. విజయదశమి చారిత్రాత్మకంగా, పౌరాణికంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న పండగ. రావణుని వధ అనంతరం శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన పుణ్యదినం అని కూడా అంటారు. ఈరోజునే విక్రమాదిత్యుడు మహావరప్రసాదమైన సింహాసనాన్ని అధిష్ఠించాడట. షిరిడీసాయి సిద్ధి పొందిన పవిత్ర దినం కూడా ఈనాడే. మహావీరుడు నిర్యాణం పొందిన దినం విజయదశమి.
మరి ఈ విజయదశమి గురించి, ఆ రోజు యొక్క అంతరార్థం గురించి మన స్వామి మాటల్లో విందామా.
ఈనాడు విజయదశమి. ఇది పవిత్రమైన పర్వదినం యొక్క సమాప్తి. సమాప్తి అనగా సర్వప్రాప్తులు కూడా చేకూర్చినటువంటి సమాప్తి. మరొక వైపున దీనిని చక్కగా విచారించి చూసినప్పుడు చీడి శరీరము వదలినటువంటి దినమే ఈ దినము. విజయదశమి దినమే చీడి తన దేహాన్ని వదలి తన ఆత్మస్వరూపాన్ని అనేక విధమైనటువంటి సంచారం కలిపి తదుపరి 8 సంవత్సరములకు ఇక్కడ ప్రవేశించింది. మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోవాలన్న ఈ ఒక్కటి మాత్రమే చాలు. తనను తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఎన్ని గుర్తించి ప్రయోజనమేమిటి? ఏ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నదని ప్రతి మానవుడు కూడాను తెల్లవారు లేచిన తక్షణమే న్యూస్ పేపర్ తీసుకుని విచారణ చేస్తుంటాడు. దేశముల యొక్క విషయములను, కాలకాలముల యొక్క విషయములను కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన నుండి ఉండేటువచ్చే ఒక విశ్వాసాన్ని తను ఏమాత్రమో గుర్తించుకోవటం లేదు. ఎవరిని చూసినప్పటికీ నీవెవరు, నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తాం. కానీ మానవుడు తనను తాను గుర్తించుకోవటం లేదు, తనకు తాను ప్రశ్నించుకోవటం లేదు. నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చాను అనేటువంటి సత్యాన్ని ఏమాత్రం విచారించటం లేదు. ఈ విధమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం మాత్రమే లేకపోవటం చేత ఎన్ని సాధనలు చేసుకున్నను ప్రయోజనం ఉండదు. దీనికి తగినట్టుగా ఆహార విహారములు కూడా చాలా మార్పు చెందుతూ వస్తున్నాయి. ఈ మానవత్వం లోపల ఒక చిత్తశుద్ధి లేకపోవటం మూల కారణము ఆహారమే. పాండవులు విజయం సాధించిన తర్వాత కృష్ణుడు ఈ పాండవులందరికీ కూడాను తన తాత అయినటువంటి భీష్ముడి వారి దగ్గరికి తీసుకుని వెళ్లి శాంతి పర్వదాన్ని బోధిస్తూ వచ్చారు. ఈ భీష్ముడు కూడాను చాలా ఆనందించాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండినటువంటి సమయం లోపల పితామహుడైనటువంటి భీష్ముడు ఇతను అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాడు. వీటిని అన్ని కూడాను శ్రద్ధాభక్తితో వింటున్నారు. ఈ భీష్ముడు బోధించేటువంటి పర్వతమే శాంతి పర్వము. నాయన మానవుడంటే ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నివసించాలి, ఈ విధంగా బ్రతకాలి అని బోధిస్తున్నాడు. ప్రశాంతంగా అందరూ శ్రవణం చేస్తున్నటువంటి సమయం లోపల ద్రౌపది పక్కన నవ్వింది. కానీ ఆమె సదర్వ గౌరవంలో కూడా గుర్తించినటువంటి వ్యక్తి, మహా గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి, సంఘ సంస్కారాలను చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి, విచక్షణ జ్ఞానాలను గుర్తించినటువంటి వ్యక్తి, వివేకము కలిగినటువంటి వ్యక్తి, విచక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఈ సభ లోపల నవ్వడానికి కారణమేమిటని భీమునికు కోపం వచ్చింది, అర్జునికి కోపం వచ్చింది. ధర్మరాజు తల వంచుకున్నాడు. అందరికీ అవమానకరమైనటువంటి యొక్క చర్య జరిగిందని చాలా బాధపడుతూ వచ్చారు. కానీ ద్రౌపది నవ్వడానికి కారణమేమిటో భీష్ముడికి తెలుసు. మెత్తగా ద్రౌపదిని దగ్గరికి పిలిచాడు. బిడ్డ, నీ నవ్వునకు లోకులు అనేక విధములైనటువంటి అర్థములు భావించుకుంటున్నారు. లోకులు కాకుడు కానీ సత్యాన్ని గుర్తించగలలేక మానవులు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు పూనుకుంటుంటారు. నీ నవ్వునకు కారణమేమిటో నీవు చక్కగా చెప్పి వారి సందేశాన్ని కొంతవరకు అందించమన్నాడు. అప్పుడు భీష్ముడి యొక్క ఆజ్ఞను తిరస్కరించుకుని, తాతగారు, నీవు ఇప్పుడు బోధించుకున్నటువంటి బోధనలన్నీ కూడాను దుర్మార్గులు దుష్టులైనటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి, కానీ నా పతులు చాలా ధర్మాత్ములు, పవిత్రమైన హృదయులు, నిశ్చలము నిస్వార్థం కలిగినటువంటి హృదయులు. అలాంటి వారికి ఈ బుద్ధులు బోధించడంలో అవసరం లేదు. ఇంతకాలం నీవు కౌరవులకు అధిపతిగా ఉంటున్నావు, కౌరవులకు సైన్యాధిపతిగా ఉంటున్నావు. ఈ బోధనలన్నీ కూడాను కేవలం కౌరవులకు ఎందుకు బోధించలేదు? నీ సర్వ బోధనలు కూడాను ఆచరణ పెట్టినటువంటి యొక్క పాండవులకు మాత్రమే బోధించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని నాకు నవ్వు వచ్చింది అన్నారు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, అమ్మా, నీవు నవ్వటం లోపల కారణము యథార్థము ఉంటున్నది. అయితే నేను ఇంతకాలము కౌరవులకు సమీపంలో ఉండటం చేత, కౌరవ సంఘంలో చేరటం చేత, కౌరవుల యొక్క భోజనం భోంచేయటం చేత, కౌరవుల యొక్క దుస్సంగం కూర్చడం చేత నా భావములన్నీ కూడాను, నా రక్తమంతా కూడాను దుర్భావమైనటువంటి రక్తంతో కూడి ఉన్నది. వారి ఆహారం భుజించడం చేత, అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను తినటం చేత నా రక్తం కూడాను అన్యాయంగా మారిపోయింది. కనుక ఈ రక్తం యొక్క ప్రభావం చేతనే నా మనసు కూడాను మాలిన్యమైపోయింది. ఇంతకాలము కౌరవులు చేసేటువంటి దోషము తప్పు అని తెలిసి కూడాను వారికి ఏమాత్రం కూడా బుద్ధి చెప్పలేకపోయాను. కానీ నా అదృష్టవశాత్తు అర్జునుడైనటువంటి వాడు ఈ అమ్మును విడిచడం చేత నా దేహంలో ఉన్నటువంటి రక్తమంతా కూడాను ఈ 56 దినములకు కూడాను కారిపోయింది. ఆ రక్తమంతా కూడాను కారిపోవటం చేత అడుగునున్నటువంటి పవిత్రమైన రక్తము ఈనాడు బయటపడుతుండాలి. ఇప్పుడు నాకు సద్భావంలో కూడాను వెలుపల వస్తున్నాయి. ఇంతకాలము రాకుండా పోవడానికి కారణము ఆ చెడ్డ యొక్క ఆహారం యొక్క దోషమే. ఈ మాలిన్యమైనటువంటి రక్తం దీన్నంతా అణగద్రొక్కి ఉంది. ఈ సంఘదోషం నా యొక్క మనసు యొక్క ప్రభావాన్ని ఈ విధంగా మార్చివేసింది. కనుకనే ఈ యొక్క విషయాన్ని గుర్తించి విదేశీయులు కూడాను మొదటి నుంచి కూడాను ఏ విధంగా చెప్తూ వచ్చారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. మనం ఎలాంటి వారి సంబంధం చేర్చుకుంటామో అలాంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి. కనుక ఈ భీష్ముడు చాలా సత్యవ్రతుడు. తండ్రి కోసమే సర్వశత్రువులు కూడాను ఆచరిస్తూ సర్వ విధమైనటువంటి కష్టములకు గురి అవుతూ వచ్చాడు. అడ్డు తగినటువంటి యొక్క దుఃఖములను, విచారములను, కష్టములను తాను చాలా అన్ని విధాలు కూడా ఎదుర్కొన్నాడు. వాటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడే భీష్ముడు. అలాంటి భీష్ముడికి ఈ విధమైనటువంటి గతి రావడానికి కారణమేమిటి? ఈ దురాచార సంబంధమైనటువంటి యొక్క ఆహారం నేను భుజించడం చేతనే నాలో దుర్భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి. కనుక నేను ఈనాటి ధర్మమును ఆనాడు బోధించలేకపోయాను. ప్రతి బోధకుడును కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని, దేశకాల పరిస్థితులను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి బోధనలు ప్రారంభమవుతుంటాయి.
మరి ఈ 10వ దినమైన విజయదశమి రోజు మనం ఎవరిని ఆరాధిస్తాము? ముగురమ్మల మూలపుటమ్మ అయిన దేవిని కొలుస్తాము. అదే మహిషాసురుణ్ణి సంహరించి విజయము సాధించిన దినము విజయదశమి. ఈమెను త్రిపుర సుందరి అని అంటాము. మరి మనందరం సత్యసాయి భగవానుణ్ణి జగన్మాతగా కొలుస్తూ ఉంటాము ఈ దసరా వేడుకలలో. ఏ అవతారం కూడా చెప్పనటువంటి మాట ఒకటి స్వామి ఈ సత్యసాయి అవతారంలో చెప్పారు. స్వామి ఎప్పుడు అంటారు, నాది 1000 తల్లుల ప్రేమ అని. రామావతారంలో గాని, కృష్ణావతారంలో కాని, షిరిడీ సాయి అవతారంలో గాని కూడా స్వామి ఎప్పుడు తల్లి ప్రేమ అని అనలేదు. అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ జగన్మాత సాక్షాత్తు సత్యసాయి భగవానునిగా ఈ భూమిపై వచ్చి సకల జనులను పాలించి పోషించి లాలించడానికి, ప్రేమను అందించడానికి అవతరించారని. మరి సాక్షాత్తు సత్యసాయి భగవానుడు ఆ జగన్మాతగా భక్తులకు దర్శనమిచ్చినప్పుడు వాళ్ల పరిస్థితి, వాళ్ల ఆనందం ఏ విధంగా ఉంటుందో మన యాదాళం వాళ్లు చెప్పగా విందాం. ఒక పండుగ రోజు గజగౌరీ పూజ చేస్తున్నప్పుడు స్వామి వారికి దేవీగా దర్శనమిచ్చారట. మరి వారి మాటల్లో ఆ అనుభవాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారో విందామా.
గజగౌరీ పూజ అనేది వ్రతం వచ్చింది, వస్తే అందరూ కలుసుకొని మేము గుమ్మగడ్ సుబ్బారావు వాళ్ళు అనంతపురం చిత్తంరాయ భార్య అంతా మేము ఇక్కడికి వచ్చాము సుబ్బమ్మ గారుని. అప్పుడు వచ్చి స్వామి ఇట్లా పాద పూజ అవన్నీ చేసుకోవాలా, పండగ చేసుకుంటాం స్వామి మహారాజుగా చేసుకోండి అని చెప్పారు. గజగౌరిని పెడతాం పశు గౌరవంతో చేసి చీర కట్టి పూలు హారము బంగారు గొలుసు అన్ని వేసి పీటలో కుర్చీ మీద పెట్టి గౌరీకి ప్రాణ ప్రతిష్ఠ చేసి గౌరీ పూజ చేసేది. అందుకు స్వామే సాక్షాత్గా మనకు దేవతగా కనిపిస్తున్నప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు, స్వామిని కూచోపెట్టి చేస్తాము అని అనుకున్నారు. అనుకున్న తర్వాత సరే ఆ రోజు ఒక 50 మంది ఉన్నారు, 50-70 మంది ఉన్నారు. ఉంటే అందరికి వంటలు వీళ్లే చేసినారు. ఎవరు, సుబ్బమ్మ తిప్పమ్మ నాగమ్మ ముగ్గురు చేశారు. చేసిన తర్వాత అంతా అయింది, స్వామిని కూచోపెట్టినారు. ఆ సుబ్బమ్మ తిప్పమ్మమ్మయ్య భర్త గారు పూజ అంతా బాగా చెప్పిస్తారు. చెప్పిస్తే అంతా స్వామిని కూచోపెట్టి చుట్టూ కూచోని అంతా ప్రాంతంగా స్వామికి పూజ చేశారు. పూజ చేసిన తర్వాత స్వామికి వాయిని మీయాల, వాయిని మీయాల్సి ఉంటే ఇట్లా ఇయ్యాల ఆయన ఇట్లా పట్టుకోవాల, అందుకోసము వాయిని ఎవరికి ఇయ్యాలా అనుకుంటున్నారు. అంతలేక స్వామి ప్రత్యక్షంగా గౌరీదేవులాగా కుంకుమ జడ బొట్టు చీర అన్ని కట్టుకుని అందరికి కనిపిస్తున్నారు. కనిపిస్తుంటే వాయిని మీ అమ్మాయి వాయిని మీ అని వాయిని మిట్లు ఇచ్చినారు. స్వామి తీసుకున్నారు, నమస్కారాలు చేసినారు, సంతోషంగా అందరూ చూసినారు స్వామి యథాప్రకారమైన అత్తరుగా. ఇంకెంతకన్నా మాకేం కావాలా అని అందరూ చాలా సంతోషము.
ఒక గంట సేపు
నిశ్శబ్దమైపోయి అందరి మనసులు పులకిచ్చిపోయింది. అంతే భగవంతుని హిమాలయ పర్వతంలో అమ్మవారిని చూసినట్టు అయిపోయింది. అంత అయిపోయి అందరికి వాళ్ళంతా జుమ్మని ఎంతో బాగా అయిపోయింది. అయిన తర్వాత కైలాసంలో అట్లా అయిపోయింది. అయిన తర్వాత కూర్చున్నారు, ఇంకా అందరికి భోజనాలు. సరే అందరికి ఆకులు వడ్డించినారు. 70 మందికో 60 మందికో చేసిండే వంట అందరికి వడ్డిస్తున్నారు. సరిగా అనంతపురం నుంచి ఒక బస్సు జనం వచ్చారు. భోజనం పొద్దులో అంత జనం వచ్చినారు కదా, మనం ఎట్లా వడ్డించాలా? మేము 4-5 అయితే పర్వాలేదు, బస్సు జనం ఎవరు నిడిచేయలేదు అనేసి ఎట్లా చేయాలా అని వీళ్ళు వంట చేసిండే గది లేకపోయి అందరూ అనుకుంటూ ఉన్నారు. వడ్డిస్తూ అనుకుంటూ ఉన్నట్లే స్వామి వచ్చి, ఏమమ్మాయి వాళ్ళ గుసగుసగుసు అంటూ ఉన్నారే అన్నారు. అంటే ఏం లేదు స్వామి, అంత జనం వచ్చినారు, ఎవరు నిడిచాలా ఎవరిని కూర్చోమనల్లా అని మాకేమో దిక్క తెలియదంటే, ఏం పర్వాలేదు అందరికి వడ్డించండి అందరికి అవుతుంది అని అక్షంతలు చల్లి తీసుకొచ్చి అంతా పదార్థం మీద అంతా వేశారు. వేసే తలకే అందరికి వడ్డించి వాళ్ళకు వడ్డించి ఇంత అయింది అంత అయ్యింది, ఇంకా మిగిలింది అందరికి అయ్యి భోజనాలు అయ్యి మిగిలింది. అది ఆ సంతోషమా సంతోషము, అట్లా అక్షయం అవుతుంది స్వామిని అంతా అక్షయం అవుతుంది.
పరాశక్తి అయిన జగన్మాత చాముండేశ్వరిగా మహిషాసురిని సంహరించి తన సృష్టిలోని సకల జీవరాశికి ఆనందాన్ని అందిస్తుంది. అసలు చాముండేశ్వరి అంటే ఎవరు, ఈ మహిషాసురుడెవరు, దాని గురించి కొద్దిగా చూద్దాం. ఈ నవరాత్రులలో చాముండేశ్వరి మహిషాసురుని సంహరించింది అని అంటారు. మహిషాసురుడు సమస్త రాక్షసులకు నాయకుడుగా ఉండేవాడు, సమస్త దుర్గుణాలకు నాయకుడన్నమాట. దుర్గుణాలకు దురాలోచనలకు నాయకుడు అంటే ఎవరు, అహంకారమే. కనుక ఈ అహంకారమనే మహిషాసురుని సంహరించాలి. చాముండేశ్వరి అనే పదంలో చా అనగా కూడా, ముండా అనగా తల, ముండేముండే మతిర్భిన్న అన్నారు కదా, ఒక్కొక్కరికి తల ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి బుద్ధి ఒక్కొక్క రీతిగా ఉంటుందన్నమాట. ఈ బుద్ధి ద్వారా అహంకారం అనే దుర్గుణాన్ని హతమార్చాలి. మనం బుద్ధిపూర్వకంగా ఏనాడైతే అహంకారాన్ని నిర్మూలం గావించుకుంటామో ఆనాడే నిజమైన మహిషాసురవధ జరిగినట్టు.
మరి ఈ దసరా పండుగ ఇచ్చే సందేశమేంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 9 రోజులుగా మనం చేస్తున్నటువంటి ఈ సాధన దాని అంతరార్థం తెలుసుకుంటేనే దానికి సార్థకత. మరి తెలుసుకోవాలి కదా. మొదటిది, మానవులు తమ తలయందున్న అహంకారమనే మహిషాసురుణ్ణి ధ్వంసం చేయగలగటం. రెండవది, ఇచ్ఛాశక్తిని దైవముపై ఇచ్ఛగా మార్చుకోవటం. క్రియాశక్తిని దైవకర్మలలో ప్రవేశపెట్టాలి. జ్ఞానశక్తితో ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. చూశారా, మనం నిర్మూలించవలసిన దుర్గుణాలు గత 9 రోజులుగా మాట్లాడుకుంటున్నప్పుడు అహంకారం చాలాసార్లు మనకి దారిలోకొచ్చింది. దాన్ని మనం మొట్టమొదటిగా తీయాలి. అదే కోరికలపై అలుపు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు భగవంతునిపై కోరికను పెంపొందించుకోవాలి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3వది చూద్దాం. ప్రతి ఒక్కరూ తమలో పశుత్వమున్నదా, దానవత్వమున్నదా, మానవత్వమున్నదా, దైవత్వమున్నదా అని పరిశీలించాలి. పశుత్వమును దానవత్వమును మానవత్వంగా, మానవత్వమును దైవత్వంగా మార్చుకోవడానికి కృషి చేయాలి. అనగా దైవచింతన, దైవారాధన సలపాలి. మరి ఈ 9 రోజులు కూడా మనం అదే ఉద్దేశంతో మనలో పశుగుణాలను నిర్మూలించుకోవడానికి స్వామివారికి మనసారా ప్రార్థించి ఆ ఉన్నతమైన ఉద్దేశంతో ఈ 9 రోజుల కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం కదా. తరువాతది, జన్మనిచ్చిన మాతృమూర్తిని దుర్గా లక్ష్మి సరస్వతుల సమన్వయ రూపంగా గుర్తించి వర్తించాలి. 5వది, నవరాత్రుల పూజలయందు అంగార్పణ పూజ ఆచరిస్తారు. అనగా మన దేహం యొక్క సర్వాంగములను మనలో ఉన్న దేహికి శరణాగత భావంతో అర్పించడమే. ఒక ఉదాహరణ తీసుకుందాం. నేత్రం సమర్పయామి అని ఒక పుష్పముంచుతారు. హస్తం సమర్పయామి అంటూ మరొక పుష్పాన్ని దేవి పాదాలయందు ఉంచుతారు. కాని దీని అర్థమేమిటి, అంతరార్థమేమిటి? మనం దేనిని చూచినప్పటికీ, ఎవరిని చూచినప్పటికీ భగవత్ స్వరూపంగా చూడాలి. హస్తాలతో ఆచరించే సర్వకర్మలు భగవత్కర్మలుగా భావించి ఆచరించాలి. చూశారా, మనం సేవను పెంపొందించుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో దాంట్లో 9వ రోజు మనం కొన్ని మంచి గుణాలను నేర్చుకున్నాం. అదేంటి, భగవంతుణ్ణి ఆనందపరచాలి అన్న ఒక భావం మనం ఎప్పుడైతే మనసులో పెంపొందించుకున్నామో మనం చేసే ప్రతి కర్మ పవిత్రమైన కర్మగా మారిపోతుంది. చివరగా, ప్రకృతిలోని వనరులను సంరక్షించాలి. పంచభూతాల కాలుష్యాన్ని నివారించాలి. ఎందుకు? ప్రకృతిలోని శక్తియే దుర్గామాత. దుర్గామాత మానవత్వాన్ని పోషించి దానవత్వాన్ని సంహరిస్తుంది. దుర్గ యొక్క రక్షణాశక్తియే లక్ష్మి. లక్ష్మిగా దైవీభావాలను ఆవిర్భవింపజేస్తుంది. సరస్వతిగా పవిత్రమైన వాక్కును ప్రసాదిస్తుంది. చూశారా, మనం కోరికలపై అదుపు అనే అంశాన్ని తాకినప్పుడు ఈ ప్రకృతిలోని ఇచ్చే వనరులు, ప్రకృతి ద్వారా మనకి అందే వనరులు సంరక్షించుకోవాలి అని స్వామి చెప్పారు. అది కూడా, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఇదంతా ప్రకృతి రూపమే. ఎప్పుడైతే మనం దాన్ని దుర్వినియోగం చేస్తామో, కావలసిన దానికన్నా అధికంగా వాడుకుంటామో, అది మన మీద తిరిగి వస్తుంది. అందుకే ప్రకృతి విలయతాండవం చేసి మానవుణ్ణి దుస్థితికి దిగజారుస్తుంది. ఎంతో కరుణామూర్తి అయిన ఆ ప్రకృతి మాతను మనం జాగ్రత్తగా కాపాడుకుని ఆరాధిస్తే ఆమె కోపాగ్నికి మనం ఎప్పటికీ గురవ్వం. ఈ 9 రోజులు మనందరం ఒక యజ్ఞంగా, ఒక సాధనగా ఈ అసురీ గుణాలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సాక్షాత్తు సాయి భగవానుడు, సాయి భగవతి ప్రశాంతలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఆ యజ్ఞంలో మన దుష్ప్రవర్తనలు అర్పించుకుని మనల్ని మనం పవిత్రం గావించుకునే అవకాశమిస్తారు స్వామి. 1962 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం స్వామివారు ప్రారంభించారు. దీని గురించి ఒక చిన్న మాట. 1962లో స్వామి తూర్పుగోదావరి జిల్లా వెళ్లినప్పుడు డాక్టర్ గోటేటి సరస్వతమ్మ గారు అని ఒక భక్తురాలుండేవారు. ఆమె ఎంతో ఆతృతగా, స్వామి, ఇక్కడ రాజమండ్రిలో ఒక యజ్ఞాన్ని చేసుకుందాము, ఎంతో బావుంటుంది వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము, పండితులందరినీ పిలిచి లోక సంరక్షణార్థమై మనం యజ్ఞం చేద్దామంటే, స్వామన్నారు, చూడు, రాజమండ్రిలో మీరు యజ్ఞం చేస్తే ఆంధ్రా వాళ్ళొస్తారు, రాజమండ్రి వాళ్ళొస్తారు, కాని ప్రశాంతలయంలో అదే యజ్ఞాన్ని నిర్వహిస్తే ప్రపంచం అంతా వస్తారన్నారట. అదే ఒక అవకాశంగా స్వామి తీసుకుని ఉద్దండ పండితులైన కామావధాని గారు, గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వంటి ఎంతో మంది వేద పండితులను తన దరికి చేర్చుకుని ప్రశాంతలయానికి రప్పించుకుని వారి ద్వారా తమ అవతార కార్యక్రమమైన వేద పోషణను గావించారు. మరి ఈ యజ్ఞం ఇప్పటికీ కూడా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంగా ప్రతి సంవత్సరం ఈ దసరా వేడుకలలో ఒక ముఖ్యమైన భాగం.
ప్రతి సంవత్సరం ప్రశాంతి నిలయంలో యజ్ఞం జరగడం కన్నుల పండుగగా చూడటమే కాదు, స్వామివారు స్వయంగా యజ్ఞ జలాన్ని ప్రోక్షించడం కూడా జరిగేది. గణేష్, ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే ఇప్పటికూడా చాలా ఆనందంతో కళ్ళలో నీళ్లొస్తాయి. ఎంతమందున్నా స్వామి స్వయంగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేసేవారు. పూర్ణాహుతి ఎంతో వైభవంగా జరుగుతుంది, అది చాలా సంతోషం. స్వామి ఏది చేసినా కూడా విశ్వశాంతి కోసమే కదా.
ఆ యజ్ఞగుండం యొక్క పరిసర ప్రాంతాల్లో కూర్చునే అవకాశం కూడా నాకు ఎన్నో మార్లు దక్కింది. అప్పుడు స్వామి యజ్ఞపురుషుడుగా అక్కడ కూర్చుంటే ఆ అనుభవమే ఒక దివ్యమైన అనుభవం. ఎందుకంటే స్వామి ఆ యజ్ఞ వేదికలో, ఆ యజ్ఞగుండంలో స్వామి నవరత్నాలను సృష్టించి వేసి దివ్యాక్షతలను చల్లి మొత్తం ప్రాంగణమంతా దివ్యమైన వైబ్రేషన్స్ తో నిండిపోయి ఉంటుంది. అది చాలా పవిత్రమైన సమయం. స్వయంగా స్వామి అందరి మీద ఆ జలం సంప్రోక్షించడం అంతకన్నా మహద్భాగ్యం ఇంకేముంటుంది?
ఇంకేమీ ఉండదు, అది స్వామి దయ మన మీద, ఆయనకున్న ప్రేమ
అంతే.
మరి ఇంత గొప్ప యజ్ఞాలని స్వామి చేశారు, అలాగే ప్రతి ఒక్క కార్యానికి ఒక అంతరార్థం అనేదైతే ఉంటుంది. యజ్ఞం ఇచ్చే సందేశం అంటే ఏమిటి? అసలు యజ్ఞ సందేశం ఏంటో చూద్దాము. వేదమంత్ర పఠనంతో హవిస్సులను అర్పిస్తూ యజ్ఞపురుషుణ్ణి ఆహ్వానించడమా, అదే యజ్ఞమా? అంటే కాదనే చెప్తారు స్వామి. సమస్త కర్మలను భగవదర్పితం చెయ్యడమే యజ్ఞం అంటారు. వేదసారమంతా మానవునియందే ఉంది అని చెప్తూ ఎలా అంటే ఇలా అంటూ స్వామి చెప్తారు, వాక్స్వరూపమే ఋగ్వేదం, కనుక వాక్కులను పవిత్రంగా ఉంచుకోవాలి. అలా దృష్టియే యజుర్వేదం, అందుకని దృష్టిని పవిత్రంగా ఉంచుకోవాలి. శ్రవణమే సామవేదం, కనుక శ్రవణం కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్తూ స్వామి చాలా సింపుల్ గా చెప్తారు మనకి, సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, స్పీక్ నో ఈవిల్ స్పీక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్. స్వామి ఆలోచనల దాకా వెళ్లారు, మాట క్రియా కాదు ఆలోచనలు కూడా. అంటే త్రికరణ శుద్ధిగా డోంట్ డూ ఎనీథింగ్ ఈవిల్ బీ గుడ్ అని చెప్పి, దిస్ ఇస్ ద వే టు గాడ్ అని కూడా అన్నారు చివరిలో. ఈ వేదాలు ఉపనిషత్తులు అందులో ఉన్న సారాంశం, యజ్ఞ సందేశాలు ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా ఆచరించగలిగేటంత సింపుల్ గా స్వామి ఇలాగూ చాలా సున్నితంగా సూక్ష్మంగా చెప్పేశారు. ఏమక్కర్లా, మీరు మంచిగా ఉంటే చాలు, మంచితనాన్ని అలవాటు చేసుకోండి, మంచివారుగా ఉండండి అని. అలా చూస్తే మనకి మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి చాలా అద్భుతమైంది గణేష్. స్వామి ఎన్నోసార్లు చెప్పారు కూడా, మీరు భారతీయులు అని చెప్పుకోవడమే గొప్ప అర్హత, మీకు దాన్ని మించిన అర్హత ఏమీ లేదు.
గర్వంగా చెప్పుకోమంటారు,
గర్వంగా. మనం చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు గాని, లేదు గ్రాండ్ పేరెంట్స్, ఇంట్లో ఉంటే అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు వీళ్ళు కథలు చెప్తూ ఉంటారు మనకి, చిన్నపిల్లలకి కథలు చెప్తూ ఉంటారు. అలాగే ఒక కథ మీరు వినే ఉంటారు, ఓ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు, ఏడుగురు వేటకెళ్లారు అంటూ మొదలుపెట్టి చెప్తారు. ఎందుకు ఎండలేదు చేప అంటే ఇన్ని కారణాల వల్ల ఎండలేదు అని. ఆ కథ వినేసేసి మనం నవ్వేసుకుంటాం, బాగుంది అనుకుంటాం, మన పిల్లలకి మనం చెప్పేసుకుంటాం. కానీ దానిలో కూడా ఎంత అంతరార్థం ఉందనేది,
ఆధ్యాత్మిక అంతరార్థం,
ఆధ్యాత్మికంగా ఎంతటి అంతరార్థం ఉందనేది ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఒకసారి ఆ కథను విందాము.
తప్పకుండా.
ఓం శ్రీ సాయిరాం. మనమందరము విన్న కథే. కాని ఇందులో ఉన్న అంతరార్థం అద్భుతం. శ్రద్ధగా వినండి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్లారు. 7 చేపలు తెచ్చారు. 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపాచేప ఎందుకు ఎండలేదు? గడ్డిమేటు అడ్డమొచ్చింది. గడ్డిమేటా గడ్డిమేటా ఎందుకడ్డమొచ్చావు? ఆవు మెయ్యలేదు. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా పిల్లవాడా ఎందుకేడిచావు? చీమ కుట్టింది. చీమా చీమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నది. రాజుగారు అంటే మనిషి. 7 కొడుకులు అంటే మనలోని సప్తధాతువులు. వేటకు వెళ్లడము అంటే జీవనము సాగించడము. 7 చేపలంటే 6 చేపలు మనలో ఉన్న అరిషడ్వర్గాలైతే 7 చేప ఈ 6 నెలవైన మన మనస్సు. ఎండగట్టడానికి వీలైనది కనుక చేప అని చెప్పబడింది. ఎండబెట్టడం అంటే వాటిని జయించడం. 7 చేప ఎండకపోవడానికి చెప్పే కారణాలు భగవంతునిపై మనస్సు నిలపడానికి మనం ఎదుర్కొనే అవరోధాలు. చేప ఎండకపోవడానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డి పరికలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. సమస్త జ్ఞానము కలిగిన అహంకారము అంటే దేహమే నేను అన్న భావన తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చారు. గడ్డిమేటు అడ్డు తగలటానికి కారణం ఆవు మేయకపోవడం. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగితే అజ్ఞానము తొలగుతుంది. ఆవులచే మేయబడినా అగ్నిచే దగ్ధము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. జ్ఞానమనే అగ్నిచేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది. ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుక అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగి జ్ఞానము కలుగుతుంది. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పడం జరిగింది. గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని తీసుకుని వెళ్లి ఆవులను మేపడం అన్నది గోవులు మేపేవాళ్ల నిత్య కృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థం. జగన్మాత ఆజ్ఞ లేనిదే సద్గురువును దర్శించటం కాని ఉపదేశం పొందటం కాని జరగదు అని తెలుసుకోవాలి. ఇంకా జ్ఞానమును పొందే సమయం రాలేదు అని దీని అర్థం. దైవానుగ్రహము కలగలేదు అని కూడా దీని అర్థం. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహం కోసం ఆర్తితో పరితపించడం. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరం కోసం ఏడవటం వేరు, అనుగ్రహం కోసం పరితపించటం వేరు. జగత్తంతటికీ తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించేవారికన్నా దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థం. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే ఈ సంసారం. సంసారమంటే కుటుంబం ఒక్కటే కాదు, మనల్ని అంటుకొని ఉన్న సమస్త బంధాలు కూడా సంసారమే. సంసార ఈతిబాధలచే దుఃఖము నుండి దైవము కొరకు పరితపించడమే చీమ కుట్టి ఏడవటం. చీమ కుట్టడానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టడం. నిజానికి చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కాని సంసారం లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి పొందడమే బంగారు పుట్ట. చివరకు ఆ అనురక్తి తొలగి సంసార బాధల నుండి తనని రక్షించమని దైవం కొరకు జీవుడు పరితపిస్తాడు.
మరి కథను విన్నాం కదా, అంతరార్థాన్ని తెలుసుకున్నాం కదా. ఈ 9 రోజులు మనం ఒక అంతర్యజ్ఞంగా భావించి చేశాం మన అసురి గుణాలను దూరం గావించుకోవడానికి. మరి ఈ అంతర్యజ్ఞం అంటే ఏంటి అది తెలుసుకోవాలి కదా. ముగించే ముందు, శరీరమే ఒక యజ్ఞగుండము, హృదయమే యజ్ఞవేదిక, వాంఛలే సమిధలు, కామము అనగా కోరికలే నెయ్యి, దుర్గుణాలే ఆహుతి చేసే ద్రవ్యాలు. యజ్ఞంలో పూర్ణాహుతి సమయంలో పైకి ఎగిసిపడే అగ్నిజ్వాలలలో మానవుడు తన దుష్ట ప్రవృత్తులను ఉద్వేగాలను శోధించి పట్టుకుని అర్పణ చేయాలి. సాధారణంగా యజ్ఞయాగాదులలో పశువులను బలి ఇవ్వటం శాస్త్రసమ్మతమని అంటూ ఉంటారు. కాని ఆ మూగజీవులను కాదు బలి ఇవ్వవలసింది, మానవుడు తనలో శేషించి ఉన్న పశు లక్షణాలని బలి ఇవ్వాలి. గజతత్వమైన మదాన్ని, గొర్రెల మూర్ఖత్వమును, కోతి వంటి చెంచల తత్వమును అగ్నిలో ఆహుతి చేయాలి. దేహాభిమానాన్ని, తత్ఫలితంగా ఏర్పడే అహంకార మమకారాలను బలి చేయాలి. ఇదే పూర్ణాహుతి రోజున మానవుని కర్తవ్యం, మనందరి కర్తవ్యం. అంతర్యజ్ఞానికి యజమాని బ్రహ్మ లేక ఆత్మ, శ్రద్ధయే ఇతని పత్ని. బ్రహ్మతత్వము శ్రద్ధ అనే పత్నితో కూడినప్పుడు యజ్ఞము పూర్ణస్థితికి చేరుకుంటుంది. అదే పూర్ణాహుతి, అదే అంతర్యజ్ఞము. మరి ఈ 9 రోజులు మనందరం కలిసి చేసినటువంటి ఈ అంతర్యజ్ఞాన్ని స్వామి పూర్ణాహుతితో సంపూర్ణం గావించి మనలోని చెడు లక్షణాలను తొలగించి మంచి గుణాలను మనలో నింపాలని మనసారా ప్రార్థిద్దాం. ప్రతిరోజు ఒక దసరా పండుగగా మనం జరుపుకుంటూ ప్రతి నిత్యం మనలో జరిగే ఈ అంతర్మథనం మన మంచి కోసమని గ్రహించి మంచిని పెంపొందించి జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుకుని సాయి భగవానుని దివ్య శరణారవిందాలకు మనల్ని మనం అర్పించుకుందాం.
జై సాయిరాం. ప్రేమామృతదాయిని సత్య సాయి జననీ ప్రేమ.
వచన